ఎస్ఎఫ్జే 179 సహవాసాలు పక్షంగా శుభాకాంక్షలు, దైవాశీస్సులు, అభినందనలు ప్రయాసపడ్డవారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చిన్న బృందం కాదు, మీ కొరకు అన్ని సహవాసాలు ప్రార్థన చేశారు. ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేయడానికి సుమారు 484 మంది మీ లైన్లోకి వచ్చారు. మీ లైన్లోకి రాలేని వారు ఎస్ఎఫ్జేపిటిఎస్ లో 101 మంది అందులో ఉన్నారు. సో మీకోసం ప్రార్థన చేయడానికి 600 మంది ఈ రాత్రి మీకోసం వచ్చారు. అంతమంది మీ కొరకు ప్రార్థన సహకారులు ఉన్నారన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. డిఆర్డి అన్నమయ్యను ప్రోత్సహించడానికి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. నిజమే, ప్రభు ఆశ్చర్య కార్యాలు ఇది మనుషుల కార్యాలు కావు, దేవుని ఘనమైన కార్యాలు. ఆయన్నే మనం స్తుతించాలి, ఆయన్నే మనం మహిమపరచాలి. ఆశ్చర్యకరంగా 52 ఆదివారాల్లో 52 సంఘానికి ఎక్కాలని ప్రార్థన చేస్తున్నాం. మించి 52 సంఘాలను మించిన సహవాసాన్ని కట్టడానికి ఆయనే మనం చేస్తున్న ప్రార్థనకు సమాధానం ఇస్తా ఉన్నారు. ప్రభు యొక్క నమ్మకత్వం, దేవదర్శనంతో ప్రారంభించబడి పరిచర్య, ఆశ్చర్యం. 10 మంది పోలీసులు కలిసి ప్రార్థన చేయడం సాధ్యం కాదు. అట్లాంటిది 800 మందిగా ఇన్ని డిపార్ట్మెంట్ లో ప్రభువే తీసుకువెళ్తా ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయన ఘననామానికి ఆరోపిస్తూ ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి కీర్తనలతోటి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎస్ఎఫ్జే పరిచయ పాట తర్వాత వాక్య సందేశంలోకి వెళ్దాం.
స్వాస్థ్యముగా బహుజనములను సొత్తుగా భూ దిగంతములను నన్నడిగిన నీకిచ్చెదనంటూ వాగ్దానము చేసిన దేవా నీ నోటిని బాగుగా తెరువుము తప్పక వాణిని నింపెదనంటూ ఎక్కలేని ఎత్తైన కొండ మీదను స్థిరపరచిన దేవా ఎక్కలేని ఎత్తైన కొండ మీదను దావీదును స్థిరపరచిన దేవా
మార్పు చెందని దేవా
నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడ నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడ నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడ నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడ
ధైర్య పరచిన
దిగంతములను చేరగా బలహీనులని ఇచ్చి నిలిపినా దిగంతములను చేరగా బలహీనులని ఎంచి నిలిపిన
మార్పు చెందని దేవాని
నమ్మదగిన దేవుడ వాక్కును నెరవేర్చువాడ నమ్మదగిన దేవుడ వాక్కును నెరవేర్చువాడ నీవిచ్చిన వాగ్దానమే పరిచర్యకు ప్రారంభమే వీగిపోని వాగ్దానములు ఏటేట నెరవేర్చిన నీవిచ్చిన వాగ్దానమే పరిచర్యకు ప్రారంభమే వీగిపోని వాగ్దానములు ఏటేట నెరవేర్చిన
మార్పు చెందని దేవాని
నమ్మదగిన దేవుడ వాక్కును నెరవేర్చువాడ నమ్మదగిన దేవుడ వాక్కును నెరవేర్చువాడ
దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరం గాక. కేవలం ప్రభువే ఆశ్చర్యకరంగా దర్శనమిచ్చి ఆయనే బలపరిచి ఆయనే నడిపిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరంగా 179 సహవాసాన్ని కట్టుకున్నాం. 189వ సహవాసంగా అనుమయ డిఆర్డిఎని కట్టినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కేవలం ఆయన మంచితనం మాత్రమే. మంచి కొన్ని మాటలు ఈ సహవాస ప్రతిష్టలో భాగంగా ధ్యానం చేసుకుని ఆ మాటలు ఈ సహవాసంలో ఫలించినట్లుగా అందరం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వదుకుద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 6వచనాన్ని చదువుకుందాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. దేవుని బిడ్డలు లోకానికి దేవుని బిడ్డలకి చాలా వ్యత్యాసం ఉంది అని పౌలు ఈ కొరింథి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. జనరల్ గా నడవాలంటే చూసుకొని నడవాలి, కళ్ళు మూసుకొని నడవకూడదు. కళ్ళు తెరిచి సరిగ్గా చూసుకొని నడవాలి. ఆత్మీయ జీవితంలో నడవాలి కానీ కంటి చూపుని బట్టి కాదు, వెలు చూపుని బట్టి కాదు. కంటికి కనిపిస్తున్న వాటిని చూసి నమ్మి నడిచేది కాదు. ఆత్మీయ జీవితంలో మనోనేత్రాలు విశ్వాసముతో, విశ్వాసపు నేత్రాలతో నడవాలి. అది పౌలు విశ్వాస జీవితం ఎట్లా ఉండాలో నిర్ధారించి మాట్లాడుతున్న మాట. 2వ కొరింథీయులకు పత్రిక 5వ అధ్యాయం 6వచనం. వెలు చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. లోకానికి సంఘానికి తేడా మనకు అర్థం కాకపోతే, ఈవెన్ ఈ డిఆర్డిఏ అన్నమయ సహవాసం ఎందుకు కడుతున్నామో అపాయింట్ మిస్ అవుతాం, అపాయింట్ మిస్ అవుతాం. కాబట్టి బైబిల్ ఫైనల్ అథారిటీ, బైబిల్కే దేవుని వాక్యమే ఫైనల్, సోలో స్క్రిప్చరే అంటారు మార్టిన్ లూథర్ కింగ్. వాక్యమే, వాక్యం మాత్రమే, ఇంకేమి లేదు. ఫైనల్ అథారిటీ వాక్యాలే. నువ్వు నేను చదువుతున్న బైబిల్లో చాలా స్పష్టంగా వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు రెండు అనుభవాలు నా జీవితంలో జరిగాయి. ఈరోజు ఈ ప్రతిష్టారాధన ఉంది కాబట్టి అందులో భాగంగానే అవి జరిగాయి, నమ్ముతా ఉన్నాను. ఒకటి మెడికల్ సహవాసం, తను ఫోన్ చేసింది, సిస్టర్ ఫోన్ చేసి మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ, దేవుని కోసం కోల్పోతే ఇహమందు 100 రెట్లు పొందుకుంటామని కూడా కోంది కదా అన్నదే తన ప్రశ్న. గతంలో గృహదర్శనాలప్పుడు తను మా కారు ఎక్కింది, తనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, లేదమ్మా యేసుక్రీస్తు ప్రభు భూ సంబంధమైన వాటిని వేటిని ఇస్తానంట లేదు, ఇక్కడ కోల్పోవాలంటున్నాడు అక్కడ పొందుకోవాలంటున్నాడు, ఇక్కడ సిలువ ఎత్తుకోవాలి అక్కడ కిరీటాలు పట్టుకుంటాము, ఇక్కడ కిరీటాలు ఇక్కడ బహుమానాలు ఉండవు అని నేను అన్నాను. అంటూ దాన్ని నిర్ధారించడానికి ఏమన్నానంటే, నా మాట ఒకవేళ నీకు అంగీకారంగా లేకపోతే ఒక్క వాక్యమైనా నువ్వు చూపించు, ఇక్కడ ఆశీర్వాదాలు ఇక్కడ దీవెనలు ఇక్కడ మేలులు ఉంటాయని బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు బోధలు గాని ఆయన వెంబడించిన అపోస్తులు బోధల్లో కాని ఎక్కడైనా కనబడితే కనపడుతుందేమో చూడు అన్నాను. దానికి తను చక్కగా బాగా కష్టపడింది, మొత్తానికి ట్రై చేసింది. ట్రై చేసి ఆ వాక్యం తీసుకొచ్చి, ఈ వాక్యాన్ని కొంచెం వివరించండి సార్ అంటారు తన ఆశ. అది తనకు చెప్పాను, తను ఇంకా ఆలోచిస్తూ ఉంది. తనే కాదు చాలా మంది అట్లాగా ఆలోచిస్తూ ఉంటారు. తను చూపించిన వాక్యం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు. 29, అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవాన్ని పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి 29వ వచనంలో విడిచిపెడితే పోగొట్టుకుంటే 30వ వచనంలో 100 అంతలు వస్తాయని వాక్యం చెప్పింది కదా అన్నది తన సందేహం. నిజమే, 100 అంతలు అన్నదమ్ములు, 100 అంతలు తల్లులు, 100 అంతలు అక్క చెల్లెళ్ళు, 100 అంతలు పిల్లలు, ఎంత పెద్ద కుటుంబం అంటే అర్థం ఏంటి? అంతమందిని కంటామనా? అంతమంది తండ్రులు దొరికేస్తారేనా? అయినా ఒక తండ్రే ఉంటాడు, ఎంతమంది తండ్రులు ఎక్కడి నుంచి వస్తారు? అది యేసుక్రీస్తు ప్రభు కుటుంబం, ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న కుటుంబం, సంఘం. నిజమే, ఈరోజు మనకి ఎంత పెద్ద కుటుంబం వచ్చింది, వేల కుటుంబాలు మన కుటుంబాలు అయిపోయాయి. వేల కుటుంబాలు, మనం అందరం కలిసి వేల కుటుంబాన్ని సంపాదించుకున్నాం. హింసలు వస్తాయి, సంఘాన్ని మనం సంపాదించుకుంటాం, రేపు రాజ్యాన్ని సంపాదించుకుంటాం. పైవచనమే 28వ వచనంలో పేతురన్న మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతమనగా, సమస్తమును విడిచిపెట్టి వెంబడించటం. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదే వాక్యాలు మిగతా చోట్ల మిగతా సువార్తల్లో మనం చదివితే చాలా స్పష్టంగా ఉన్నాయి. పేతురేమో మీ సమస్తాన్ని విడిచిపెట్టాము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జస్ట్ ముందుకెళ్ళండి, మార్కు సువార్త 8వ అధ్యాయము, 35వ వచనం, ప్రభు మాట్లాడుతున్నాడు, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పోగొట్టుకుంటే పరలోకంలో సంపాదించుకుంటాం అన్నాడు. అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి భూమి మీద 100 రెట్లు మనుషులు, 100 రెట్లు ఫలాలు అన్నమాట వస్తు సంబంధంగా మనం ఆలోచించడానికి కుదరదు. ఈవెన్ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో పౌలన్న మనకి ఏమి నేర్పిస్తున్నాడు, కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలన్న మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు 6వ వచనం, వెలుచూపు వలన కాక నీ కంటికి లోకంలో ఏం కనబడుతుందో, అట్లాగే 4 ఎలా బ్రతుకుతున్నారో, అలాగే లోకం ఏ మార్గంలో పోతుందో, అలాగే లోకస్తులు ఏ ప్రాధాన్యతలు కలిగి ఉన్నారో, అలాగే వెలుచూపును బట్టి కాదట. 2వ మాట, విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అంటాడు ESV ట్రాన్స్లేషన్. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో వాక్ అన్న మాటని లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్, జీవించేది కంటితో చూసిన లోకాన్ని బట్టి జీవించటం కాదు, విశ్వాసంతో జీవించటం, విశ్వాసంతో నడవటం, విశ్వాసం వలనే నడుచుకోవటం. బాగుంది, ఆ వాక్యాలు బాగున్నాయి. ఆ వాక్యాలు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పైవచనాలు చదవాలి. 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి పౌలన్న మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి పైన మాట్లాడుతున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద ఒక గుడారం ఉంది, అది ఈ గుడారము, అది శిథిలమైపోతుందని చెప్పి ఆయన బలబుద్ధి మాట్లాడుతున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేది. ఏ గుడారము? ఇల్లు కాదు, మన ఒళ్ళు. ఆయన మాట్లాడుతున్న ఇంటి కోసం కాదు, మన ఒంటి కోసం, మన దేహం కోసం మాట్లాడుతున్నాడు. ఆత్మకు ఆలయముగా నివాసముగా ఉన్న దేహం కోసం ఆయన మాట్లాడుతూ ఈ గుడారం శిథిలమైపోయేది, ఎల్లకాలం ఉండేది కాదు. లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలుకి మాకు ముసలితనమే రాదు, మాకు జబ్బులే రావు, మాకు చావే రాదు, మాది ఐరన్ బాడీ, మాది గోల్డెన్ లెగ్, మాది ఐరన్ హార్ట్. ఎంత మోసం. నేనేమంటానంటే, వాస్తవాలు జీవితంలో బతుకుతాం, అబద్దాలు ఎందుకు, వాస్తవ ప్రపంచంలో జీవిస్తాం. ఎలాగుంటే అలాగా. నువ్వు జుట్టుకు రంగేశావు కాబట్టి కుర్రోడు అయిపోతావా? ముఖానికి పేరులోవులు అద్దావు కాబట్టి వయసు తగ్గిపోయినట్టేనా? ఎంత పెద్ద మోసం! ఎవరిని మోసం చేసుకునేది? మనల్ని మనమే. వాక్యం అంటుంది ఈ గుడారం శిథిలమైపోయేది. మరేం చేద్దాం? ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం, పరిష్కారం ఆలోచిద్దాం, కనీసం ప్రభు దగ్గరికి వస్తాం. అయ్యా, నువ్వే కదా ఈ బాడీని ఇచ్చావు, ఇది శిథిలమైపోతే మా పరిస్థితి ఏంటని అడుగుదాం, పరిష్కారం చెప్తాడు ఆయన. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2వ మాట ఎంత బాగుంటుందో, చేతి పని కాక దేవుని చేత కట్టబడింది. ఈ బాడీని దేవుడే ఇచ్చాడు కదా, ఆ దేవుడే మరో బాడీ ఇస్తా ఉన్నాడు. ఈ బాడీని దేవుడు ఇచ్చాడు, మరో బాడీ కూడా ఆయనే ఇస్తున్నాడు. ఇందాకలా సోదరి రూతు రాజకుమారి గారు తన సాక్ష్యం నిజంగా ఎంత గొప్ప మేలో, ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే నేను అంటాను, హార్ట్ స్ట్రోక్లు ఆశీర్వాదాలు, క్యాన్సర్ ఆశీర్వాదాలు, రోడ్ యాక్సిడెంట్లు ఆశీర్వాదాలు, ఫెయిల్యూర్స్ అన్ని ఆశీర్వాదాలు. అక్కడే మనం ఆలోచిస్తాం, ఏంటి నేను అబద్ధంలో బ్రతుకుతున్నాను, నేను మోసంలో బ్రతుకుతున్నాను, ఇది కాదు వాస్తవం. ఈ మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడినట్టుగా నీకేం కాదు, నువ్వెంత అనుకుంటా అంత అయిపోతావు, ఉన్నతమైన వాటిని టార్గెట్గా పెట్టుకో. వాళ్ళు చెప్తారు అయిపోతాయా, కొంతమంది జీవితాల్లో అవుతాయి, అయిపోయాయి కదా, వాళ్ళు కలెక్టర్లు అయిపోయారు, ఎస్పీలు అయిపోయారు, పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు. శాశ్వతమా? శాశ్వతమా? తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పరిస్థితులు కదా. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం అన్నాడు కదా. ఎస్ఎఫ్జే పరిచయగా ఏ పునాది మీద కట్టబడింది అంటే వాక్య సత్యాలు అనే పునాది మీద కట్టబడింది. వాక్యం చెప్పిందే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేది. 2009 బ్యాచ్ చేశాను, 21 సంవత్సరాలకి గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చేసాను. ఇంత ఎర్లీగా నువ్వు గవర్నమెంట్ జాబ్ సంపాదించావు, నీ దగ్గర సత్తా ఉంది, నువ్వు ఇక్కడ తాగిపోవద్దు, గ్రూప్ 1 రాయ్, సివిల్స్ రాయ్ అని నన్ను ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. నాకు ప్రసంగ గ్రంథం బాగా తెలుసు, ప్రభు అయిన యేసు బోధలు బాగా తెలుసు, జీవితం బాగా అర్థమైంది. తెలియక 20 సంవత్సరాలు చదువుల్లో నా సమయాన్ని వెచ్చం చేశాను, బైబిల్ ఒక్కసారి కూడా చదవాల. కానీ అది నా జీవితానికి చుక్కాని, నా జీవితానికి మార్గదర్శనం దేవుని వాక్యం. చాలు బాబు, ఇంతకాలం బైబిల్ పక్కన పెట్టి మిగతా పుస్తకాలు చదివి మోసపోయిన జీవితం చాలు, ఇక బైబిల్ తప్ప ఇంకేం చదవాలనుకోవట్లా, బతకడానికి చిన్న ఉద్యోగం ఇది, తాత్కాలిక శాశ్వతమైంది. ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇంక ట్రై చేయను, మొత్తానికి ఇక్కడ సక్సెస్ అయ్యాను. ఇక అసలైన మెయిన్ పరీక్ష, జీవిత పరీక్ష, చస్తే పరలోకంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో నరకంలోకి వెళ్ళకూడదు, అది నా లైఫ్ అంబిషన్. కారణం మీకు డిస్ప్లే మీద కనబడతా ఉన్న ఆ ఫోటోలు నా వయసు ఉన్నవాళ్ళండి, బాగా చదువుకున్న వాళ్ళు, కసిగా పరిగెత్తిన వాళ్ళు, చిన్న వయసులో సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయ్యారు. గెలిచాం, మేము గెలిచాం, రక్షక కొట్టులో ప్రజల ప్రాణాలు కాపాడుతాం. మా ప్రాణాలు కాపాడుకోవడానికి మా చేతులు ఏమీ లేదు. ఆ పనికి మాని డైలాగులు, ఆ అబద్ధపు లోకంలో మోసపు లోకంలో ఒంటి మీద యూనిఫామ్ పడేసరికి కళ్ళు నెత్తికెక్కుతాయి, ఇంకేం కనబడదు, ఇంకేం కనబడదు. దేవుడు నా మనోనేత్ర వెలిగించాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. నిజంగా నేను ప్రభువును స్తుతిస్తాను. ఎవరికైతే అనారోగ్యం వచ్చిందో, ఎవరికైతే ఆటంకాలు వచ్చాయో, ఒక ఆయన ఇలా అన్నాడు, ఆయన అడిషనల్ డీజీ మా CID గతంలో ఉన్నాయన, సడన్ గా ఒక రోజు విన్నాం, సార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట, ఆయనకి బ్లాక్స్ ఉన్నాయట, సర్జరీ చేయాలన్నారట, బైపాస్ సర్జరీ పడుతుందన్నారంటే అన్నారు. అయ్యో పాపం అనుకున్నాం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరితో మీటింగ్ అయ్యాడు. ఎంత బాగా చెప్పాడంటే, నేను మేలు పొందాను, నేను లాభపడ్డానన్నాడు. ఏ మేలు పొందాడు, ఏం లాభపడ్డాడని వింటున్నాను. బ్లాక్ ఉంది, హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయన్న విషయం తెలియకుండా స్ట్రోక్ వచ్చిందనుకోండి డ్యామేజ్ అయిపోద్ది. కానీ స్ట్రోక్ రావడానికి ముందే బ్లాక్ ఉందనే విషయం నాకు తెలిసింది కాబట్టి నేను చక్కగా వెళ్ళాను, ఏ డ్యామేజ్ కాకుండా బ్లాక్ క్లియర్ చేసుకుని వచ్చాను, డ్యామేజ్ జరగలేదు. సడన్ గా చావు వచ్చింది, చచ్చి నరకానికి పోయాం. ఆ తర్వాత నెత్తి నూరుకు ఆదుకుంటే మాత్రం ఏంటి ఉపయోగం, ఎవడ కాపాడాలి మనల్ని. ధనవంతుడు లాజరు సందర్భంలో నెత్తి నూరు బాదుకోవట్లేదు ఆ ధనవంతుడు. అయ్యా తండ్రి అని అబ్రహమా, నా ఎందుకు కనికరపడి, ఏంది కనికరం, కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, ఏమి లేదు, అయిపోయింది, నీకు ఇచ్చిన టైమే అయిపోయింది. కనికరపడమని వేడుకోవాల్సింది ఎప్పుడు, మారు మనసు పొందాల్సింది ఎప్పుడు, దిద్దుబాటు పొందాల్సింది ఎప్పుడు, బ్రతకుండగాను కదా, బ్రతకుండగాను కదా. నిన్న మిషన్ ట్రిప్ వాళ్ళు 11th బ్యాచ్ బీహార్ వెళ్ళారు, తిరిగి రావాలి. చాలా బాగా జరిగింది, రిటర్న్ జర్నీ అయిపోయారు, తీరా ట్రాఫిక్ నిరిగిపోయారు, ఫ్లైట్ టైం అయిపోతుంది, ట్రాఫిక్ లో కదులుతలేదు, ఫ్లైట్ అనేది ట్రాఫిక్ లో కదులుతలేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. స్తోత్రం, ఎంత గొప్ప సత్యమో, వన్స్ నీకు ఇచ్చిన టైం అయిపోతే, ఫ్లైట్ వెళ్ళిపోతే నిత్య నూరు బాదుకున్నా చేయడానికి ఏమి లేదు, ఇక్కడ చేయడానికి ఏమి లేదు. ఇక్కడ మళ్ళా తెల్లారితే ఫ్లైట్ టికెట్ తీసుకోగలిగాం. ఒకసారి చావు వచ్చింది అనుకోండి, దిద్దుబాటు చేసుకుంటానండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మళ్ళా టికెట్ తీసుకుంటాను. కుదరదు, ఒకే ఒక్కసారి జీవితం, ఒకసారే ఒకసారే. ఎంత మోసంలో జీవిస్తున్నామంటే ఏం పర్లా, ఏం పర్లా, ఏం పర్లేదని చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్తే ఓకే, అన్ని ఆయన జీవితంలో ఉన్నాయి కాబట్టి ఏం పర్లేదు. నువ్వెట్లా చెప్తావు ఏం పర్లేదని? ఏం కాదు, ఏం పర్లేదు. ఎంత పెద్ద మోసమో, సాతాను మోసాలు, సాతాను అబద్ధాలు నమ్మొద్దు, నమ్మొద్దు. బైబిల్ అలా చెప్పట్లే, జాగ్రత్త, మలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు వస్తాడో తెలీదు, చప్పా చేయకుండా వస్తాడు, ఎప్పుడు పిలుపు వస్తుందో తెలీదు, చప్పా చేయకుండా వస్తుంది. రెడీగా లేవంటే, ఫెయిల్ అయ్యావంటే నో మోర్ ఛాన్స్, ఇంకొక అవకాశం లేదు, ఇంకొక అవకాశం లేదు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, బాబు వెలుచూపును బట్టి కాదు బాబు, మెజారిటీ ప్రిన్సిపల్ ఫాలో అవ్వకో. 100 మంది వెళ్తున్నారండి కాబట్టి కరెక్ట్ అనుకో, 100 మంది వెళ్ళినా వాళ్ళ అబద్ధంలో బతుకుతా ఉంటే అది అబద్ధమే. ఒక్కడు వెళ్తా ఉన్నా అది సత్యమైతే సత్యమే. 100 మందిని బట్టి అబద్ధం సత్యంగా, అబద్ధం సత్యంగా నమ్మగలుగుతుందేమో గాని నిజం కాదు అది. పరలోకానికి వెళ్లే మార్గం ఇరుకు, నరకానికి వెళ్లే మార్గం విశాలం. ఎక్కువ మంది వెళ్ళేది పోయేది, పోయేది నరకంలోకే. కాబట్టి లోకంలో అందరూ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, కాలు కొనుక్కుంటున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డిఆర్డీఏలో పనిచేస్తున్నారు, టీచర్లు పనిచేస్తున్నారు. అమ్మయ్యా సెటిల్ అయిపోయామని చెప్పి గుండె మిర్చి వేసుకుని కూర్చుందామా? మోసం, అబద్ధం. పరదేశులో యాత్రికులం ఉండడానికి ఇదేమి సొంతూరు కాదు, ఇక్కడ మనం ఈ పట్టణవాసులం కాదు, ఇక్కడ గ్యారంటీ లేదు. దాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను విస్తరించి మాట్లాడను, ఈ ప్యాసేజ్ నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థనలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదట వచ్చింది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇప్పటికే 30, 40, 50 ఏముందామంటే సగటు వయసు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అనుకుంటే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు దాటే అర్థం ఏంటంటే ఇక అయిపోయేది, పీక్ వెళ్ళిపోయాం, ఇంక తర్వాత ఎక్కడానికి ఇంకో మెట్టు లేదు. 36 అంటే ఒక మెట్టు దిగో, 37 ఇంకొక మెట్టు దిగో, 38 ఇంకొక మెట్టు దిగో, 40 దిగుతున్నా, 70 చేరుకుంటావని చెప్పి ఎవరు మనకు బాగుండ్రా చేతిలో పెట్టలే. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లిక్విడ్ ప్రొఫైల్ చేయించుకోండి. ఆహా, ఎందుకు తెలియదు, ఎప్పుడు బ్లాక్స్ వస్తే తెలియదు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి, ఎందుకు తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, తెలియదు ఎప్పుడు జబ్బు వస్తుందో. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేయించుకోండి, తెలియదు. అవన్నీ బాగానే ఉన్నాయి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, లిపిడ్ ప్రొఫైల్, ఎంఆర్ఐ స్కాన్ చేయిద్దాం, గానీ అవేమైనా గ్యారంటీ ఇస్తున్నాయా? నో, అవేమి గ్యారంటీ ఇవ్వు, అవేమి గ్యారంటీ ఇవ్వు. కానీ ఈయన ఎంత బలబుద్ధి మాట్లాడుతున్నాడు, గ్యారంటీ పక్క రాసిస్తున్నాను. ఆకాశం భూమి గతిస్తాయి గాని నా మాటలు గతించవు, రాసుకో, నోట్ చేసుకో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చాం, చేతి పని కాక డాక్టర్లు తయారు చేసి ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ కాదు ఇవి. అనిపిస్తుంది 10 లక్షల కారు, 20 లక్షల కారు ఎంత బాగుంటుందో, సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి అన్ని రిపేర్లే, అన్ని పాటలు మార్చాలి. అదేంటి బాబు దీన్ని ఐరన్తోనే చేశారా? ఐరన్తోనే చేశారు. మరి ఐరన్తో చేస్తే అరిగిపోతున్నా ఏంటి? ఐరన్ కూడా అరిగిపోతుంది. మరి గోల్డ్ అయితే ఇట్టే ఇరిగిపోతుంది. ఎత్తడో అది కూడా అంతే, రాగు అది కూడా అంతే. మెటల్స్ అరిగిపోతున్నాయి, మట్టి బాడి మాంసదేహం ఎముకలు గూడు అరిగిపోదా? అట్లానే ఉంటదా? అట్లానే ఉంటదా? ఇంకా ఎంత దయగలం దేవుడు? కార్లు బైకులు ఇవన్నీ సంవత్సరం 2 సంవత్సరాలకే అన్ని అరిగిపోతా ఉంటే ఈ మాంసపు ముద్దకి 60 సంవత్సరాలు ఎట్లా ఇచ్చాడు? సర్వీసింగ్ ఏం చేయట్లేదు, గీజ్ ఏం పెట్టట్లేదు, ఏమి పెడతలేదు, కానీ అన్ని చక్కగా ఎక్కడెక్కడ ఏముండాలో అన్ని పెట్టాడు. ఎక్కడెక్కడ ఏముండాలో పెట్టాడు. ఇది పెట్టిన దేవుడు అంటున్నాడు, సరే గాని దీనికి లిమిటెడ్ టైం ఉంది, అన్లిమిటెడ్ బాడీ ఇస్తాను. రోబో 2.0 కూడా పనిచేయదు. అవన్నీ నీ ఊహలు గాని, ఈ శక్తి మేను, స్పైడర్ మేను, బ్యాట్ మేను ఇలా ఎవ్వరు పనిచేయరు. అద్భుతమైన దేహం ఇస్తాను, రాసుకో ఎట్లా ఉంటుందో అని మాట్లాడుతున్నాడు. 5వ వచనం, మొదటి వచనం, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది. అబ్బా అబ్బా, ఆ మాటకి కడుపు నిండిపోవాలి. నిత్యమైనది, దేవుడు కడుతున్నాడు, దేవుడు తయారు చేస్తున్నాడు, దేవుడు తయారు చేస్తున్నాడు. అది నిత్యమైంది, నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. పరలోకమందు ఉన్నదని ఎరుగుదము. ఇది నీకు అర్థమైతే, ఇది నీకు అర్థమైతే ఎట్లా ఉండాలి అంటే, షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం కదా. ఇప్పుడు ఇవన్నీ, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ ఉరుగు పరుగులన్నీ కూడా షార్ట్ టర్మ్ లైఫ్ కోసమే. ఏది నీకు అష్యూరెన్స్ ఇచ్చింది? ఏది నీకు గ్యారంటీ ఇచ్చింది? దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, నిత్యమైన గుడ, నిత్యమైన దేహం, అక్షయ దేహం, మహిమాయుక్తమైన దేహం. దీని ఇంకా బాగా వివరిస్తాడు, దీని ఇంకా బాగా వివరిస్తాడు. 2 కొరింథీ పత్రికలో ఉన్నాం కదా, మొదటి కొరింథీ పత్రికలో కొన్ని మాటలు చదివిద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, 42వ వచనం, మృతుల పునరుద్ధానము అలాగే, మృతుల పునరుద్ధానం అలాగే. ఎలాగా? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లాపబడును. క్షయమైన శరీరము అక్షయమైనదిగా లాపబడుతుంది. క్షీణించిపోవడం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, శక్తి తగ్గిపోవడం ఉండదు, ముడుకులు అరిగిపోవడం ఉండదు, స్పాండిలైటిస్ రాదు, బీపీ రాదు, డయాబెటిక్ రాదు. అక్షయమైన శరీరం అంటున్నాడు. దాన్ని ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమగదిగా లేపబడును. విలువలేని బాడీ, చచ్చిపోయామనుకోండి పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది? ఏమైనా వాల్యూ ఉంటుందా? ఏం వాల్యూ ఉండదు, ఏం వాల్యూ ఉండదు. దమ్మిడికి పనికిరాం. మహిమ లేనిది, ఘనహీనమైనదిగా విత్తబడి ఘన మహిమ గలదిగా లేకపోవడను. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేకపోవడను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేకపోవడను. యేసుక్రీస్తు ప్రభు నీలాగే, నీలాగే నాలాగే అమ్మ కడుపులోకి వచ్చాడు, అరచేయంత గర్భసంచిలోకి వచ్చాడు. అచ్చం నీలాగే నాలాగే అన్ని విషయాల్లో ఆయన, ఆయన్ని కొడితే రక్తం వచ్చింది, ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి చెమట పట్టింది, ఆయనకి దాహం వేసింది. కానీ వన్స్ ఆ రిజరెక్టెడ్ బాడీలోకి వెళ్ళి వస్తే, తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన శరీరాన్ని చూస్తే, తలుపు వేసుంటే లోపలికి వచ్చేస్తున్నాడు. అదేంటి బాబు, తలుపు కొట్టాలి కదా, తలుపు కొట్టి లోపలికి వచ్చేది నువ్వు, తలుపులు వేసినా వచ్చేది మహిమా శరీరం. ఆకాశంలోకి రాకెట్ ఎగిరినట్టుగా ఎగిరిలేడు, అందరు కనిపిస్తూ చూడండి 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 మహిమా శరీరం ఎట్లా ఉంటుందో, మహిమాచరి ఎట్లా ఉంటుందో. ఆకాశంలో ఒక రాకెట్ వెళ్ళినట్టుగా వెళ్ళాడు, తినాలంటే తిన్నాడు. తరలోకంలో అన్నపానాలు ఉండవు, అది సరైన అవగాహన కాదు. తరలోకం పెద్ద పెండ్లు విందు, పరలోకం పెద్ద పెండ్లు విందు. తినడానికి కడుపు మాలిపు పరిగెత్తే పరిస్థితి కాదు, కానీ నోటేష్ చేస్తావు, గొప్ప విందు ఉంటుంది. అంత అద్భుతమైన మాటలు అనిశ్చత్వం కొరకు రాయబడుతున్నాయి. కాబట్టి ప్రిలరా, దేవుని బిడ్డలు లోకాన్ని చూసే విధానం ఎట్లా ఉండాలంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వేలు చూపు వలన కాక కంటి చూపుతో, కంటికి ఏది నచ్చితే అది కాదు, పంటికి ఏది నచ్చితే అది కాదు, నలుగురు ఏది చేస్తే అది కాదు, లోకం ఎలా వెళ్ళిపోతుంది అలాగ పోతాను కాదు. లోకం మోసపోయింది, లోకము ధనాశ గతించిపోతాయి. లోకాధికారి దేవుడు కాదు, సాతాను. కాబట్టి లోకాన్ని చూసి కాదు. లోకం ఏమంటుందంటే బాగా తినాలి, కడుపు నిండా తినాలి, కడుపు నిండా నిద్రపోవాలి, హాయిగా కూర్చోవాలి, కడుపులో నీళ్ళు కదలకుండా. అవన్నీ టెంపరీ గోల్సే. నిత్యత్వానికి సంబంధించింది ఏదీ లేదు. అల్టిమేట్ గా ఏమొస్తుంది, రిజల్ట్ ఏంటి, అది చెప్పరు. కాబట్టి వాక్యం ఏమంటుంది, అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లుగా మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మీ ఇష్టం, 60 సంవత్సరాలు ఎట్లా వాడేస్తావు వాడేసుకో, ఆరోగ్యాన్ని ఎలా వాడతావు వాడేసుకో, తెలివితేటలను ఎలా దేనికి అమ్మేసుకుంటావు అమ్మేసుకో, నీ ఇష్టం. చాయిస్ ఇచ్చాడు కదా, నీకు నచ్చినట్టుగా వాడేసుకో. కానీ ఒక రోజు వస్తుంది, పిలక పట్టుకొని లెక్కలు అడుగుతారట, కాటా పెట్టి కాటాలో తోస్తారట. అవి మంచివైనను సరే, దేహముతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ఫలం పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. వెలుచూపును బట్టి లోకంలో అనేక మంది ఎట్లా బ్రతుకుతున్నారు, అలాగే బ్రతకాలనుకుంటే మెజారిటీ నరకానికి జోగుతున్నారు, నాశనానికి పరిగెడుతున్నారు, మోసగించబడ్డారు. ఆ మోసంలోనే నువ్వు వెళ్తావా, ఎంత మాత్రం కాదు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 16వ వచనం, 17వ వచనం మొదటియోహాను పత్రిక 2వ అధ్యాయం 15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. లోకంలో కొన్ని వద్దు, కొన్ని తీసుకోను, అట్లా చెప్పట్లా. మొత్తాన్ని లోకాన్ని కట్టగట్టి ఒక మాటతో మాట్లాడుతూ, వద్దు బాబు, లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. ఎందుకంటే 16, లోకంలో ఉన్నదంతా శరీరాశ, పంటికి నచ్చింది, నేత్రాశ కంటికి నచ్చింది, జీవపుడంబం, లోకంలో పేరు, లోకంలో ఘనత, లోకంలో మెప్పు, అవి తండ్రి వలన కలిగినవి కావు, పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. 17, లోకం యొక్క ప్రాధాన్యతలు, కంటికి కనిపిస్తున్న ఈ లోకం, ఈ మాయాపచారం, ఈ మోసాలు, ఈ లోకము ధనాశ గతించుకోవచ్చున్నవి. గాని ఎవరైతే లోకంలో ప్రత్యేకించబడ్డవారు, మనోనేత్ర జరిగించబడ్డవారు, విశ్వాస యాత్రలో ఉన్నామన్న స్పృహ కలిగిన వారు, నిత్యత్వ వెలుగులో జీవించేవారు, అక్షయమైనవి శాశ్వతమైనవి ఎరిగిన వారు దేవుని చిత్తమును జరిగించేవారు, నిరంతరం నిలుచున్నాం. నేను ఇలా అంటాను, రీసెంట్ గా ఏదో జిల్లాలో గృహదర్శనం చేశాను, సంగారెడ్డి అనుకుంటాను, ఎవరి బిడ్డ చాలా రాత్రి ఇంట్రాక్ట్ అవుతా ఉన్నాను. దేవుడు వల్ల నీకేంటి లాభం అని అడిగాను. ఫ్రాంక్ గా మాట్లాడాల్సి వస్తే అన్న, నాకేమీ లాభం లేదు, నేనేమి దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బైబిల్ చదువుతున్నావు అని అడిగాను, బైబిల్ చదవట్లేదు. ఎందుకు చదువుతా బైబిల్ అంటే మనం అనుకున్న ప్రాక్టికల్ లైఫ్ కి బైబిల్ కి పొంతన కుదరదు. మనకేమో చదువుల్లో మార్కులు రావాలి. బైబిల్ చదువుతో కూర్చుంటే చదువుల్లో మార్కులు వస్తాయా? రావు. మనకేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి. బైబిల్ లేనేమో పెద్ద పెద్ద కోరికలు వద్దని బైబిల్ చెప్తుంది. మనకేమో డబ్బు కావాలి, బైబిల్లోనేమో డబ్బు ఏమో మంచిది కాదంటది. ఎట్లా కుదురుతుంది మన ప్రాక్టికల్ లైఫ్ కి బైబిల్ కి? సరే, బైబిల్ పక్కన పడేద్దాం, బైబిల్ పక్కన పడేద్దాం. నువ్వు అనుకుంటున్నా నీ చదువు, నువ్వు అనుకుంటున్నా నీ డబ్బు, నువ్వు అనుకుంటున్నా నీ ఉద్యోగం, నీకేమైనా సెక్యూరిటీ ఇచ్చాయనుకో, సరే నన్ను వేసుకో, సెక్యూరిటీ ఇస్తాయా? రేపు బతుకుతావన్న గ్యారంటీ ఇస్తాయా? బైబిల్ బల్లగుద్ది చెప్తా ఉంది, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి చనిపోడు. సెక్యూరిటీ లేనిదేమో నువ్వెళ్తున్న మార్గం, పక్కా సెక్యూరిటీ ఇచ్చిందేమో పరిశుద్ధ మార్గం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మార్గం. దేవుని బిడ్డలు, క్రైస్తవులు, బైబిల్ చదవని క్రైస్తవులు, బైబిల్ చదివినా సరే మనకి సెట్ అవ్వదు అనుకునే క్రైస్తవులు, ధ్యానించిన క్రైస్తవులు, సత్యాన్ని సత్యముగా స్పష్టంగా చూడలేని గుడ్డి క్రైస్తవులు, మనోనేత్రాలు మూయబడ్డ క్రైస్తవులు. బైబిల్ ఏమంటుందండి? ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది అల్పకాలం, ఏది దీర్ఘకాలం. బుర్ర భయం చేస్తే మనం దేన్ని ఎంచుకుంటాం? అల్పమైన వాటిని ఎంచుకుంటామా? తాత్కాలికమైన వాటిని ఎంచుకుంటామా? అనిత్యమైన వాటిని ఎంచుకుంటామా? అరే, బట్ట కొంటే మన్నికు చూస్తావు, ఏమి ఏది కొన్నా మన్నికు చూస్తావు, నీ జీవితానికి మన్నికు ఎందుకు చూసుకోవు? ఇది ఎంతవరకు నాకు పనికి వస్తుంది? నా ఉద్యోగం ఎంతవరకు గ్యారంటీ ఇస్తుంది? నా ఉద్యోగం నాకు ఎంతవరకు గ్యారంటీ ఇస్తుంది? నేను నమ్ముకున్న డబ్బు నాకు ఎంతవరకు గ్యారంటీ ఇస్తుంది? నేను నమ్ముకున్న జనం నాకు ఎంతవరకు గ్యారంటీ ఇస్తున్నారు? ప్రజలే దేవుళ్ళట. ఆహా, ప్రజలే దేవుళ్ళా? ఏం చేస్తారు ప్రజల దేవుడు? నీకేం చేస్తారు? ఎంత భయంకరమైన మోసాలు జరుగుతా ఉన్నాయో. వాళ్ళేమో నాయకులే దేవుళ్ళు అంటారు, వీళ్ళేమో ప్రజలే దేవుళ్ళు అంటారు. వీళ్ళేమో ఎలక్షన్ అప్పుడేమో డబ్బులు ఇస్తారు, వాళ్ళేమో ఓట్లు వేస్తారు. ఆ తర్వాత వీళ్ళు పన్నులు కట్టిస్తారు, వాళ్ళు పన్నులు కడతా ఉంటారు. ఒకరి మీద ఒకరు పడి బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ప్రజలే దేవుళ్ళు? ఇది ఎంత పెద్ద మోసం! అంత చిన్నోడా దేవుడు? అంత చిన్నోడ దేవుడు? అందుకే వెలు చూపు బట్టి కాక, లోకంలో కనబడుతున్న వాటిని కాక. బైబిల్ చదవకపోతే తెలియదండి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో. బైబిల్ చదవకపోతే తెలియదు. బైబిల్ మొక్కుబడిగా మంత్రాల పుస్తకంలాగా అసలుకి అర్థం చేసుకోకుండా ఏదో వల్లివేడని చదవద్దు, చదవద్దు బైబిల్ని సీరియస్గా. ఏంటి ఇలా ఉంది బైబిల్లో? నేను ఇలా అనుకున్నాను, బైబిల్ అలా లేదు, అయితే నేను మోసపోతున్నాను కదా, కాబట్టి నా అభిప్రాయం మార్చుకుంటాను అన్నట్టుగా బైబిల్ చదవాలి. కానీ బైబిల్ అలాగే ఉంటుంది, మనం ఇలాగే చేస్తాం, ఏం ఉపయోగం లేదు. మోసపోతావు, మోసపోతావు, నిలువునా మునిగిపోతావు. ఈవెన్ బాప్తిజం తీసుకున్నా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నా, మానకొండ సంఘానికి వెళ్తున్నా, నీ ఇంట్లో 10 బైబిళ్ళు ఉన్నా, నీ ఒంట్లో వాక్యం లేకపోతే మోసపోతావు. జీవిత విధానం మారకపోతే మోసపోతావు. చూసే విధానం మారకపోతే మోసపోతావు. దృక్పథం మారకపోతే మోసపోతావు, మోసపోతావు. మూలవాక్యం కొరింథీయులకు రాసిన 2 పత్రిక 5 అధ్యాయం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేమో శిథిలమైపోయేది, ఆయనేమో నిత్యమైదని కడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ శిథిలమైపోయిన దాన్ని వదిలేద్దాం, నిత్యమైన దాన్ని సంపాదించుకోవడానికి తాపత్రయపడదాం. ఎంత బాగుంటుందో మాటలు చదువుదాం, చదువుదాం. 6 వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకునిచున్నాము, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి. అర్థం చేసుకుందాం, ఆత్మదేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, పరిధులు లేని దేవుడు, ఆ అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలుసుకోవడానికి ఆయనకి నీకు మధ్య అడ్డుగోడ నీ దేహం, నీ బాడీ అడ్డుగోడ. ఈ గోడను పగలగొట్టుకుని బయటకు వస్తే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడేం చేద్దాం దీన్ని జాగ్రత్తగా, ఈ బాడీని జాగ్రత్తగా మేకప్ చేయాలి. మంచి తిండి, నచ్చిన బట్ట, నచ్చిన ఇల్లు, ఒళ్ళు అలవకుండా చక్కగా సుఖపెట్టాలి. ఏం చేస్తుంది ఆయన కలుసుకోవడానికి వెళ్ళనివ్వదు కాక, రెండు, నువ్వు ఆయన కలుసుకోవడానికి వెళదామని బయటకు వచ్చే ఆ మరణ దినానికి చెయ్యరాని పాపాలన్నీ చెయ్యించి శిక్షకు వెళ్ళేటట్లుగా చేస్తుంది. గలతి పత్రిక 5:19 శరీర కార్యాలు, ఘోరమైన కార్యాలు ఇట్టి వాటిని చేయువారు. గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం 19 శరీర కార్యాలు అవన్నీ మాట్లాడు. జారత్వం, అపవిత్రత, కామకత్వం మాట్లాడు. 21వ వచనం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. 16వ వచనం ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు ఆత్మ సంబంధంగా ఉండవు, శరీర కోరికలు ఆత్మీయంగా ఉండవు. ప్రతి కోరిక మనసులో పుట్టింది నెరవేర్చుకోవడానికి తాపత్రయపడకూడదు. వాక్యం వెలుగులో చూడాలి, ఇది పరిశుద్ధమైందా, పాప సంబంధమైందా, ఇది శరీరం నుంచి కలిగిందా, ఆత్మ నుంచి కలిగిందా, దీని వల్ల నాకు నష్టమా లాభమా ఎరగాలి. కిందకు వచ్చేసరికి పౌలన్న అంటాడు, 23:24 గణతి పత్రిక 5:23-24 ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేశారు. శరీరాన్ని సిలువ, ఎవరి శరీరం? పక్కోడి శరీరం కాదు, మన శరీరమే. ఇప్పుడు ఇలా అందాం, వెలు చూపేంటి? లోకం ఏమంటుంది? ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, అలసిపోకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు. ఇది కదా లోకం చెప్పే ఫిలాసఫీ. దేవుని వాక్యం ఏమంటుంది? శరీరాన్ని నలగొట్టు, శరీరాన్ని సిలువే, శరీరాన్ని లోపరుచుకో. ఒళ్ళుంచి పనిచేయరా అంటారు లోకంలో. ఒళ్ళుంచి పనిచేస్తే ఏమొస్తుంది? పైసలు వస్తాయి. ఒళ్ళుంచి పనిచేస్తే పైసలు వస్తాయి. పైసలు పరలోకాన్ని ఇస్తాయా? ఇవ్వవు. బైబిల్ ఏమంటుందంటే, ఒళ్ళును సజీవ యాగముగా దేవునికి అప్పగించు. రోమీయులకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. సర్వాంగ హోమముగా చేతులు, కాళ్ళు, పెదాలు, పదాలు, కళ్ళు, అన్ని A to Z ఆయనకి ఇష్టమైనవి చేయాలి. అలా సాధన చేయాలి. లోకం అనుకుంటుంది ఏంటంటే, లోకానికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ ఒళ్ళు బాగుండాలి, నీ ఇల్లు బాగుండాలి, ఆస్తులు ఉండాలి, చేతిలో డబ్బులు ఉండాలి, గుండెల్లో ఆనందం ఉండాలి. చేతిలో డబ్బులు, గుండెల్లో ఆనందం ఎంతకాలం బాబు? వెలు చూపుని బట్టి కాక, లోకం యొక్క ఫిలాసఫీని బట్టి కాక. యేసుక్రీస్తు ప్రభు బల్లగుద్ది మాట్లాడుతున్నాడు, కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు, మన భాషలకు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6:19 వీటినే పాటలుగా రాస్తున్నాం, వీటినే పాటలుగా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. నచ్చుతాయా, నచ్చాలి, నచ్చకూడదని కాదు, సత్యం అంతే, అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. వద్దు, భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. లోకం ఏం చెప్తా ఉంది? ఏం పని చేస్తున్నావు? ఫలాన పని. జీతం ఎంత వస్తుంది? ఇన్ని ఎకరాల పొలం ఉందని చెప్తే, ఇంత ప్యాకేజ్ వస్తుందని చెప్తే, ఇంత జీతం వస్తుందని చెప్తే, అప్పుడు నువ్వు పెద్ద పోటుగాడివి. లోకం అప్పుడు నీకు సలాం కొడుతుంది, కుర్చీ వేస్తుంది, గొప్పడు అంటారు సార్ అని పిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు మోసం, భూమి మీద వద్దు, భూమి మీద వద్దు. ఇక్కడ చిమ్మటి తినేస్తుంది, తుప్పు తినేస్తుంది, మనుషులు తినేస్తారు. మరి 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకో. పరలోకమును కూర్చుకో, అక్కడ చిమ్మటి తినదో, తుప్పు తినదో, మనుషులు తినరో, దొంగల కామం వేరు. ఎంత బాగా చెప్పాడు, ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన, ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు బోధలు ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమైనదో, ఏది నిత్యమైనదో, ఏది అనిత్యమైనదో, ఏది అల్పకాలమో, ఏది శాశ్వత కాలమో వాటిని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు ఈ డిఆర్డి అన్నమయ్య సహవాసాన్ని కట్టుకుని ఏం చేద్దాం? ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం, ఆస్తుల కోసం ప్రార్థన చేద్దాం, పిల్లల చదువుల కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి కాదు, దానికోసం కాదు. ఆల్రెడీ అవన్నీ చేస్తున్నాం, కానీ అదేది జీవితాన్ని పరిష్కారం చూపించట్లేదు. ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేద్దాం, మనోనేత్రాలు వెలిగించబడని ప్రార్థన చేద్దాం, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి, అనేక మంది సిద్ధపడని ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ డిపార్ట్మెంట్ లో మనం ఉంచాడు, ఆ డిపార్ట్మెంట్ కొరకు లోకస్తుడిగా నేను డబ్బు కోసం ఉద్యోగం చేయలేదు ప్రభు, నీ కొరకు సాక్షిగా నిలబడ్డాను అని సిగ్గులేని ముఖంతో నిలబడడానికి సంసిద్ధంగా మారడానికి ప్రార్థన చేద్దాం. అందుకోసం ఈ సహవాసాలు, అందుకోసం ఈ సహవాసాలు. దయచేసి దయచేసి, ఆల్రెడీ మీరు ఆస్పృహతోటి ఈ సహవాసాన్ని కట్టుకుంటున్నారు అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను. అలాంటి అభిప్రాయం ఒకవేళ లేకపోతే, బైబిల్ అలా చెప్పట్లేదు. నేను చెప్పిన అభిప్రాయం బైబిల్లో లేదని తీసుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే, బైబిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ ఇట్సెల్ఫ్. దేవుడు వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుడైన వాక్యం ఆయన మాట్లాడుతున్నాడు. ఇది సత్యం, ఇది అసత్యం, వేలు చూపును బట్టి కాదు, విశ్వాసంతో అన్నాడు. చివరి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. 9వ వచనం ఈ సత్యం అర్థమైతే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాకింగ్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్ అంటే అర్థం ఏంటి? 8వ వచనం 9వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును గుడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాం. అవునా, నిజమేనా? గుండు మీరు చేసుకుని చెప్పండి, నేను ప్రభువును కలుసుకోవాలి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన నా కోసం అక్కడ ఇల్లు కడతానన్నాడు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కాదు, ఆయన నాకు ఇల్లు కడతానన్నాడు, నేను దానికోసం సిద్ధపడాలి. అవునా, అలాగే ఉన్నావా? భక్తుడు అంటున్నాడు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. ఆయన పిలిచేలోపు ఏం చేయాలి? మరి 9వ వచనం, కావున దేహమందున్నాను, దేహమును విడిచినను, ఆయనకిష్టులుగా ఉండాలని మిగుల అపేక్ష. దేవునికి ఇష్టుడిగా జీవించడం అంటే అప్పుడప్పుడు జీవించడం కాదు, మిగుల అపేక్ష, గొప్ప వాంఛ. భార్య చీర కట్టుకుని భర్త దగ్గరికి వచ్చి, నా చీర ఎలా ఉంది అని ఎందుకు అడిగిందంటే, నచ్చాలి. వంట చేసి నా వంట ఎలాగుంది అని ఎందుకు అడిగింది? నచ్చాలి. ఏం చేసినా ఎలా ఉంది, ఎందుకు నచ్చాలి? నేను అంటాను, నువ్వేం చేసినా దేవుడికి నచ్చాలి. మిగుల అపేక్ష, ఆయనకిష్టులమై ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, 1 కొరింథీయులు 10వ మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా, మీరేమి చేసినా సమస్తం దేవుని మహిమ కోసం చేయండి. ఉద్యోగాలు దేవుని మహిమ కోసం, చదువులు దేవుని మహిమ కోసం, బ్రతికేది దేవుని మహిమ కోసం. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. భూమి మీద ఎల్లకాలం ఉండిపోవడానికి మనం ఇక్కడ లేము. భూమి నుంచి వెళ్ళడానికి సిద్ధపడడానికి ఉన్నాం, పాఠాలు నేర్చుకోవడానికున్నాం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకోవడం కుదరదు, భూమి మీద ఉండగానే పాఠాలు నేర్చుకోవాలి. ఆ ప్రేమ ఎక్కడ సంపాదించుకోవాలి? ఆ ఐక్యత ఇక్కడ సంపాదించుకోవాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరుగానే ఉన్నారు. ఆ వన్నెస్, సంఘంలో కలిసి ఉండటం, క్షమించటం, ఓర్చుకోవడం, సహించటం, ప్రేమించటం, దేవుడి మీద ప్రగాఢమైన ప్రేమ, దేవుని పోలికలు చేయబడ్డ మనుషుల మీద ప్రగాఢమైన ప్రేమను ఎక్సర్సైజ్ చేయడానికి భూమి మీద ఉన్నాం. పాపాన్ని అసహించుకోవడం, పరిశుద్ధతను కౌగులించుకోవడం, దాన్ని నేర్చుకోవడానికి భూమి మీద ఉన్నాం. దానికోసమే శరీరంలో ఉన్నాం. ఇక్కడ ఎలా ఉండాలి? వెళ్తున్నాం, తగ్గట్టుగా జీవించాలి, ఆ రాజ్యానికి తగ్గట్టుగా జీవించాలి, ఆ మహిమకు తగ్గట్టుగా జీవించాలి, ఆ మహారాజుకు తగ్గట్టుగా జీవించాలి. దానికోసమే శరీరంలో ఉన్నాం. వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకుందాం. అటు కృప ఈ సహవాసానికి మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ సార్. సార్